സദാശിവ സമാരംഭാം ശങ്കരാചാര്യ മധ്യമാം അസ്മദാചാര്യ പര്യന്താം വന്ദേ ഗുരു പരമ്പരാം.
మొదటి అధ్యాయం ఏడవ శ్లోకం.
అస్మాకం తు విశిష్టాయ తాన్ని బోధ ద్విజోత్తమాం నాయకా మమ సైన్యస్య సంజ్ఞార్థం తాన్ బ్రవీమి తే.
అర్జున విషాద యోగము అనేటటువంటి ఈ మొదటి అధ్యాయం ఉపోద్ఘాతం అని తెలుసుకున్నాం. ఈ అధ్యాయం ద్వారా ఈ యొక్క గీతా శాస్త్రం యొక్క ప్రయోజనం ఏమిటి అని మనం తెలుసుకుంటాం. అదేవిధంగా గురు శిష్యుల యొక్క పరిచయం కూడా ఈ అధ్యాయం ద్వారా మనకు తెలుస్తుంది. ఈ గీతాశాస్త్రం యొక్క ప్రయోజనం ఏమిటి అంటే, ప్రతి వ్యక్తి తన జీవితంలో ఒడుదుడుకులని ఎదుర్కొంటూ ఉంటాడు. ఒడుదుడుకులంటే కష్ట సుఖాలు. ఈ కష్ట సుఖాలు సుఖదుఖాలు వచ్చినప్పుడు మనిషికి ఒక ఆలంబనం కావాలి. కష్టాలు వచ్చినప్పుడు ఒక ఆలంబనం కావాలి, ఒక ఆధారం కావాలి. లేకపోతే మనిషి జీవించలేడు. ఎలాగైతే మన రెండు కాళ్ళు శక్తివంతంగా ఉన్నప్పుడే మనం నడవగలుగుతాం. రెండు కాళ్ళు బలంగా శక్తివంతంగా ఉన్నప్పుడే మనం నడవగలుగుతాం. కాళ్ళల్లో శక్తి లేదనుకోండి, ఏం చేస్తాం? కదలలేం. ఎక్కడ ఉన్నామో అక్కడే కూర్చుంటాం. కాళ్ళల్లో శక్తి లేకపోతే నడవలేం కదా. అప్పుడు ఏం చేస్తామంటే, ఇంకొక మూడవ కాలు తెలుసా, ఒక ఊతకర్ర తీసుకొని చిన్నగా నడుస్తాం, ప్రయత్నం చేస్తాం. ఇలా పని చేసుకుంటూ ఉన్నప్పుడు మనం ఏం చెయ్యాలి, ఈ కాళ్ళు శక్తివంతం కావడానికి దానికి ఏం చేస్తామంటే ఫిజియోథెరపీ అంటారు ఇప్పుడు భాషలో. కానీ ఫిజియోథెరపీ చేసి, మసాజ్ చేసి, మందులు ఔషధం తీసుకొని కాళ్ళకి శక్తి వచ్చేట్లుగా చేస్తాం. కాళ్ళకు శక్తి వచ్చిన తర్వాత ఈ ఊతకర్ర ఏం చేస్తాం? ఇంతకాలం నాకు సహాయం చేశావు కదా, నువ్వు నాతోనే ఉండు అని చెప్పాను కదా, ఆ ఊతకర్రని అవతల పెడతాం. ఎందుకంటే మన కాళ్ళ మీద మనం నిలబడగలిగే శక్తి మనకు వచ్చింది కనుక. అదేవిధంగా మన జీవితంలో కూడా మనం కష్టాలకి నిలబడలేం. కష్టాలు వచ్చినప్పుడు తట్టుకోలేము, నిలబడలేము. అలాంటప్పుడు మనకు ఊతకర్ర ఏమిటి? మనస్సు శక్తివంతం అయ్యే వరకు, కష్టాలలో కూడా మనసు తట్టుకోగలిగిన శక్తి వచ్చే వరకు మనకు ఊతకర్ర ఏమిటంటే భగవంతుడే. భగవంతుణ్ణి మనకు ఆశ్రయంగా, ఆధారంగా, ఊతకర్రగా తీసుకోవాలి. మన ఆస్తులు పాస్తులు ఇవన్నీ కూడా మనకు ఎటువంటి శక్తిని ఇవ్వవు. ఇంకా ఉన్న శక్తిని పోగొడతాయి అవి. మనం శక్తిని ఇస్తాయని చెప్పి మనం సమకూర్చుకుంటాం. సొంత ఇల్లు ఉంటే ఆనందంగా ఉంటామని చెప్పి కొనుక్కుంటాం. కానీ అది వచ్చిన తర్వాత నూతనంగా కొన్ని సమస్యలు వస్తాయి. అయ్యో, లేక ముందే బాగుంది అనిపిస్తుంది ఒక్కొక్కసారి. అదేవిధంగా కొన్ని ఈ ప్రాపంచికమైనటువంటివన్నీ మనం సమకూర్చుకున్నా కూడా మనలో ఒక అతృప్తి అనేది పోవడం లేదు. దుఃఖం అనేటువంటిది పూర్తిగా పోవడం లేదు. దాని కొరకు మనం ఏమి తెలుసుకోవాలి అంటే, ఈ ప్రాపంచికమైనటువంటి పిల్లలు, వస్తువులు, ఆస్తులు, పాస్తులు ఇవన్నీ కూడా మనం చేర్చుకున్నప్పటికీ కూడా మనకు ఈ అతృప్తి, భయము, ఈ శోకము పోవడం లేదు. కనుక దీనికి ఔషధం ఏమిటి అంటే భగవంతుడే అన్నారు. భగవంతుణ్ణి ఆరాధించు, భగవంతుడే నీకు సర్వస్వం. ఆ భగవంతుడు చెప్పినటువంటి వాక్కు ఏదైతే ఉందో, వేద వాక్కు, అదే శాస్త్రం అన్నాం. భగవంతుడు చెప్పినటువంటి, బోధించినటువంటి వేద వాక్కు ఏదైతే ఉన్నదో అదే శాస్త్రం. ఆ శాస్త్రమే భగవద్గీత. ఆ భగవద్గీతను గనక మనం చదివితే, భగవంతుడు చెప్పినటువంటి ఈ శాస్త్రం భగవద్గీతను మనం చదివితే మనకు ఈ శోక, భయం, అతృప్తి అనే వాటి నుంచి మనం బయటపడతాం. అందుకని ప్రతి మనిషికి మనసులో ఒక ఘర్షణ ఉంటుంది. ఎప్పుడు ఘర్షణ అంటే మంచి చెడు మధ్య మనసులో ఒక ఘర్షణ ఉంటుంది. ఆ ఘర్షణే ఇక్కడ కురుక్షేత్ర యుద్ధంగా చూపించబడింది. కౌరవులు, పాండవులు. పాండవులు మంచికి ప్రతీకం, కౌరవులు చెడుకి ప్రతీకం. మన మనసులో ఎలాగైతే మంచి ఆలోచనలు, చెడు ఆలోచనలు రెండూ ఉంటాయి. గీతా క్లాస్కి వెళ్ళమని ఒక మనసు చెప్తూ ఉంటుంది, వద్దున ఇవాళ వర్షం పడుతోంది, కాస్త ట్రాఫిక్గా ఉంటుంది, పండగ సీజన్ అని చెప్పి ఒక పక్క చెప్తుంది మనస్సు. ఇలా రెండూ మన మనసులోనే వస్తూ ఉంటాయి, ఘర్షణ జరుగుతూ ఉంటుంది. ఇలా ఘర్షణ జరిగినప్పుడు ఏది వినాలి మనం? క్లాసుకు వెళ్ళడం అనే మాట చెప్పే మనసును వినాలా? వెళ్ళవాకులే, ఏముంది, మళ్ళీ వచ్చే వారమైనా తిరిగి చెప్తారు స్వామిని, రిపిటేషన్ చేస్తారు అని చెప్పి ఇంకో మనసు చెప్తోంది వెళ్లకుండా ఉండాలా అనేటువంటి ఘర్షణ. ఇది చిన్న చిన్న యుద్ధాలు జరుగుతుంటాయి మనసులో. ఈ ఉద్యోగంలో చేరడమా వద్దా, ఈ అబ్బాయిని పెళ్లి చేసుకోవాలా వద్దా, లేకపోతే ఈ అమ్మాయిని వివాహం ఆడాలా వద్దా అనేటువంటి ఒక సమస్య ఏర్పడుతుంది మనిషికి. ఇదే మంచి చెడుల సమస్య అంటారు. మంచి చెడుల మధ్య ఘర్షణ మనస్సులో. అలా జరుగుతున్నప్పుడు మంచి జయించాలి, మంచే ధర్మం అంటాం. పాండవులు మంచికి, సుగుణాలకి ప్రతీకం, వాళ్ళు ధర్మానికి ప్రతీకం. కౌరవులు అధర్మానికి ప్రతీకం. వీరిద్దరి మధ్య ధర్మానికి, అధర్మానికి మధ్య యుద్ధం జరుగుతోంది. పాండవులు ధర్మానికి ప్రతీకమైతే, కౌరవులు అధర్మానికి ప్రతీకం. పాండవులు కృష్ణుడి యొక్క సైన్యం మొత్తాన్ని తీసుకోకుండా అర్జునుడు కృష్ణుణ్ణి మాత్రమే అడిగాడు. ఉపోద్ఘాతం చెప్పేటప్పుడు చెప్పాను, ఇది ధ్యాన శ్లోకాలు చెప్పేటప్పుడు. కృష్ణుడు అడిగినప్పుడు, నేనేమో యుద్ధం చెయ్యను, నా సైన్యమేమో యుద్ధం చేస్తుంది. దుర్యోధనుడు, అర్జునుడు ఇద్దరు వచ్చి అడిగినప్పుడు, మీకు ఏది కావాలో ఈ రెండిలో మీరు కోరుకోండి అన్నాడు కృష్ణుడు. అప్పుడు అర్జునుడు ఏం కోరుకున్నాడు? కృష్ణుణ్ణి కోరుకున్నాడు. నువ్వు నా వైపు ఉండవలసినది అన్నాడు. దుర్యోధనుడు ఏమనుకున్నాడు? పిచ్చివాడు అర్జునుడు కృష్ణుణ్ణి కోరుకుంటున్నాడు, యుద్ధం చేయనటువంటి కృష్ణుణ్ణి. ఇన్ని వేల మంది సైన్యాన్ని వదిలిపెట్టుకొని, కృష్ణుడి సైన్యం చాలా గొప్ప సైన్యం, ఆ సైన్యాన్ని అడిగాడు దుర్యోధనుడు. ఆ సైన్యం రావడం వల్ల కౌరవుల సైన్యం 11 అక్షౌహిణులైంది. ఆ సైన్యం వల్ల పాండవుల సైన్యం 7 అక్షౌహిణులే, ప్లస్ కృష్ణ, శ్రీకృష్ణ పరమాత్మ. కానీ ఇంత సైన్యం ఉన్న దుర్యోధనుడు కూడా అతృప్తితో, భయంతో ఉన్నాడు. అర్జునుడికి సైన్యం తక్కువ ఉన్నా కూడా కృష్ణ పరమాత్మ నా వైపు ఉన్నాడు, భగవంతుడు నా వైపు ఉన్నాడు అనే ధైర్యంతో తృప్తిగా యుద్ధం చేస్తున్నాడు. భయం లేకుండా యుద్ధ రంగంలోకి వచ్చాడు. వచ్చిన తర్వాత ప్రాబ్లం, యుద్ధ రంగంలోకి వచ్చిన తర్వాత. ఈ యొక్క యుద్ధానికి కారకుడైనటువంటి మూల కారణం దుర్యోధనుడు. దుర్యోధనుడి యొక్క దుర్బుద్ధి ఈ యొక్క మహాభారత యుద్ధానికి కారణం. అటువంటి మూల కారణుడైనటువంటి దుర్యోధనుడు యుద్ధరంగంలోకి వచ్చి వారి గురువుగారితో, దుర్యోధనుడు తన గురువుతో ద్రోణాచార్యుడితో సైన్యాలను పరిచయం చేస్తున్నాడు. మన వైపు ఇంత సైన్యం ఉంది, వాళ్ళ వైపు ఇంత సైన్యం ఉంది అనే విషయాన్ని, ఎవరెవరు ఉన్నారు, అతిరథులు మహారథులు వీళ్ళందరూ చాలా మంది ఉన్నారు అని పరిచయం చేస్తున్నాడు దుర్యోధనుడు 3వ శ్లోకం నుంచి. క్రిందటి వారం మనం ఈ శ్లోకాలు చూస్తున్నాం. 7వ శ్లోకంలో ఏం చెప్తున్నాడు దుర్యోధనుడు, అస్మాకం తు విశిష్టాయే. ద్రోణాచార్యుడితో ఈ విధంగా చెప్తున్నాడు. ఎవరు? దుర్యోధనుడు. దుర్యోధనుడు చెప్తున్నాడని ఎవరు ఎవరికి చెప్తున్నారు? సంజయుడు ధృతరాష్ట్రుడికి చెప్తున్నాడు. ఇది క్లాస్ అంటే, తరగతి అంటాం దీన్ని, ఇది ఉపన్యాసం కాదు. తరగతి అంటే విద్యార్థులు కూర్చొని వింటూ ఉంటారు, ఉపన్యాసం జరుగుతూ ఉంటుంది. అయితే కంటిన్యూస్ గా మాట్లాడకూడదు గంటసేపు విద్యార్థులు. అప్పుడప్పుడు గురువు గారు అడిగినప్పుడు షార్ప్ గా చురుగ్గా ఒక్క సమాధానం ఇవ్వాలంతే, అడిగితే అదైనా. ఇప్పుడు దుర్యోధనుడు ఏం చెప్తున్నాడు, ఏ విశిష్టాహ, ప్రముఖులు. విశిష్టాహ అంటే ప్రముఖులు, ఎందరో మంది, ఎందరో ప్రముఖులు మహారథులు. ఏ విశిష్టాహ, ఎవరైతే ఉన్నారో ఎవరో వారు. తాన్ నిబోధ, మీరు తెలుసుకోవలసినది, వారిని తెలుసుకొనుము. నిబోధ అంటే మీరు తెలుసుకొనవలసినది అని చెప్తున్నాడు దుర్యోధనుడు. గురువు గారిని సంబోధిస్తున్నాడు. ఏమని? ద్విజోత్తమ, ద్విజులలో ఉత్తముడు, ఓ బ్రాహ్మణ శ్రేష్ఠుడా అని అర్థం. ఓ ద్రోణాచార్య, ఓ బ్రాహ్మణ శ్రేష్ఠ, మీరు తెలుసుకోవలసినది ఏమని? అస్మాకం తు నాయకాః మమ సైన్యస్య సంజ్ఞార్థం తాన్ తే బ్రవీమి. మన సైన్యంలో ఉన్నటువంటి, మన సైన్యంలో ఇంతవరకు పాండవుల వైపు చెప్పారు, వాళ్ళ వైపు ఎవరెవరు ఉన్నారు అని చెప్పి పేరు పేరునా చెప్పాడు. చెప్పిన తర్వాత మన సైన్యంలో కూడా ఉన్నారు విశిష్టంగా గొప్ప గొప్ప వాళ్ళు. మన సైన్య అస్మాకం అంటే మన సైన్యంలో, మనలో పాండవ సేనా నాయకుల కంటే మన సైన్యంలో ఇంకా గొప్పవాళ్లే ఉన్నారు అని చెప్పుకుంటున్నాడు. దుర్బుద్ధికి ఒక లక్షణం ఏమిటో తెలుసా? అర్జునుడి దుర్బుద్ధికి లక్షణం ఏమిటంటే, ఏ దుర్బుద్ధికైనా ఒక లక్షణం, పొగుడుకుంటూ ఉంటారు వాళ్ళని వాళ్లే. పొగుడుకోవడం ఒక లక్షణం, అవలక్షణం అంటారు తెలుగులో. అవలక్షణం అంటే తనను తాను పొగుడుకోవడమే అవలక్షణం. ఎంత తక్కువగా తనను తాను పొగుడుకుంటే అంత మంచిది, పొగుడుకోకుండా ఉండడం మంచిది. అంతగా అనిపిస్తే మరి కొంచెంగా చెప్పుకోవచ్చు, తప్పు లేదు. మరీ అతిగా పొగుడుకున్నాడంటే మనిషి ఎదగలేడు. అందుకని మన వాళ్ళు, తల్లిదండ్రులు కూడా పిల్లల్ని పొగడరు. చూసారా, పొగిడితే ఆయుష్యడం అని చెప్పి పిల్లల ముందు పిల్లల్ని పొగడకూడదు. ఆహా, నువ్వు బాగా చదువుతున్నావురా అని పొగిడితే వాడికి చదవడు రేపటి నుంచి. అందుకని మన పెద్దలు పిల్లల్ని పొగిడేవాళ్ళు కాదు, వాళ్ళని ఎదుట పొగడకూడదు. అవతల వాళ్ళకి చెప్పచ్చు మన పిల్లల్ని గురించి. వాళ్ళ వాళ్ళ ముందే మనం పొగిడామనుకోండి, వాళ్ళకి ఆయుక్షీణం అని చెప్పి మన వాళ్ళు అనేవాళ్ళు. అది ఎంతవరకు నిజం అని చెప్పి నన్ను అడగండి. ఊరికే చెప్తున్నా, నమ్మకం, పొగడకూడదు. అలా అయితే ఏమవుతుందంటే, పిల్లలకు వాళ్ల మీద వాళ్లకే అతి నమ్మకం ఏర్పడుతుంది. అతి నమ్మకం ఏర్పడినప్పుడు ఏమవుతుందంటే, వాళ్ళు జాగరూకులు కాలేరు, అజాగ్రత్త ఏర్పడుతుంది. కనుక పిల్లల మీద అతి ప్రేమతో, ఇప్పుడు వాళ్ళు ఈ రోజుల వాళ్ళు, ఈ రోజుల్లో తల్లిదండ్రులు పిల్లల మీద అతి ప్రేమతో వాళ్ళని పొగుడుతూ వాళ్ళల్లో అతి నమ్మకాన్ని పెంచుతున్నారు. అతి నమ్మకాన్ని పెంచడం వల్ల ఏమవుతుందంటే, అపజయం వచ్చినప్పుడు వాళ్ళు కుంగిపోతారు. ఓవర్ కాన్ఫిడెన్స్ అంటారు చూసారు ఇంగ్లీష్లో, అతి నమ్మకం, ఓవర్ కాన్ఫిడెన్స్. అందుకని ఓవర్ కాన్ఫిడెన్స్, అతి నమ్మకము ఉండకూడదు, అపనమ్మకము ఉండకూడదు. నమ్మకం, తన మీద తనకు నమ్మకం ఉండాలి, కాన్ఫిడెన్స్. నేను చెయ్యగలను అనే ఉండాలి, కానీ నేను ఏదైనా చెయ్యగలను అంటే ఏమిటి? అతి నమ్మకం. నేనేమీ చెయ్యలేనంటే అపనమ్మకం. అపనమ్మకం, నమ్మకం, అతి నమ్మకం. తెలుగు పదాలు గుర్తున్నాయా? కనుక డిఫిడెన్స్ అపనమ్మకం, ఓవర్ కాన్ఫిడెన్స్ అతి నమ్మకం, నమ్మకం కాన్ఫిడెన్స్. ఇప్పుడు దుర్యోధనుడికి ఏమిటంటే అతి నమ్మకం ఒక పక్కన, అప్పుడప్పుడు అపనమ్మకం, ఈ రెండు మధ్యలో ఊగుతున్నాడు అని. అర్జునుడికి ఏమిటంటే నమ్మకం. ఇప్పుడు పాండవుల గురించి, కౌరవుల గురించి మనం చదివేటప్పుడు మన మనస్సు ఎట్లా ఉందని ఊహించుకుంటూ ఉండాలి. ఇటు ఏ స్థితిలో ఉన్నాం మనం అనేటువంటిది మనం స్టడీ చేయాలి. అది చదువుకోవాలి, మన మనస్సుని మనం చదవాలి. అంతేకాని మన ఇంట్లో వాళ్ళు ఎటువంటి వాళ్ళు అని చెప్పి ఆలోచించకూడదు. మన పక్క వాళ్ళు, ఇరుగు పొరుగు వాళ్ళకి ఎట్లా ఉంది మనస్సు, వాళ్ళ మనస్థితి ఏమిటంటే ఆలోచించడానికి కాదు మనం చదివేది. మనం చదివేది మన కోసం. కనుక దుర్యోధనుడు చెప్తున్నాడు, మన సైన్యంలో కూడా చాలా గొప్పవాళ్ళు ఉన్నారు, నాయకాహ, నాయకులు. మమ సైన్యస్య, నా సైన్యము యొక్క, చూడండి ఆ గర్వం, నా సైన్యం. మమ అంటే నా యొక్క, నా సైన్యం అన్నాడు. మన సైన్యం అనొచ్చు కదా. ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏమిటంటే, నేను, నాది అనే వార్తలు ఎక్కువగా వాడుతున్నాము అంటే మనలో స్వార్థం ఉంది అని అర్థం. మన యొక్క సంభాషణ ఉదయం నుంచి రాత్రి దాకా మనం మాట్లాడేటప్పుడు కుటుంబ సభ్యులతో కానీ, లేకపోతే సమాజంలో ఎవరితోనైనా మాట్లాడుతున్నప్పుడు, లేక బంధువులతో మాట్లాడుతున్నప్పుడు, మనం ఎన్నిసార్లు నేను, నాది అనేది ఉపయోగిస్తున్నాం? లెక్క పెట్టుకోవాలి. నేను, నాది, నేను, నాది అనేది ఎక్కువగా వాడాము అంటే మన మనసు సంకుచితం అని అర్థం. సంకుచిత మనసు. నేను, నాది అనే మాట కంటే మనము, మనది, మనము, మనది అనేది కనుక వస్తే మనలో స్వార్థం చాలా తక్కువ ఉన్నదని అర్థం. స్వార్థం లేదు అని అర్థం. స్వార్థం లేదు అని అర్థం. లేకపోవడం లేదా కొంచెం ఉన్నదే కానీ స్వార్థం, అతి స్వార్థం లేదు అని అర్థం. మనస్సు సంకుచితత్వం లేదు అని అర్థం. ఎప్పుడు? మనము, మనది. పాండవులకు ఎప్పుడు కూడా మనము, మనది అనేటటువంటి భావన. కౌరవులకి దుర్యోధనుడు డామినెంట్ కదా, అందరినీ డామినేట్ చేస్తాడు దుర్యోధనుడు. నేను, నాది అంటుంటాడు ఎప్పుడు. పాండవులు ఎప్పుడు కూడా ఐదు మంది అయినా కూడా అన్నదమ్ములు అందరూ కలిసే ఉండి మనము, మనది అనుకుంటూ వచ్చారు. దుర్యోధనుడు 100 మంది, 99 మంది సోదరులు ఉన్నారు. వాడని ఎప్పుడన్నా మనకు పేరన్నా తెలిసిందా? వికర్ణుడు తప్ప ఒక్కడు, దుశ్శాసనుడు ఇద్దరు తప్ప మిగతా వాళ్ళ పేర్లే తెలియదు. దుర్యోధనుడు డామినెంట్. చూసారా, నేను, నాది అనే దాంట్లో మనిషి పతనం అవుతాడు. దుర్యోధనుడు దానికి ఉదాహరణ. మనము, మనది అని ఉన్న చోట మనిషి ఎదుగుతాడు. అందుకనే అర్జునుడికి కృష్ణ బోధ, కృష్ణ పరమాత్మ గీతా ఉపదేశం చేశారు. కనుక మనది, మనము, మన కుటుంబం, మన సమాజం, మన ప్రపంచం, అలా మనిషి ఎదగాలే. కానీ నేను, నాది, నా వాళ్ళు అనేటటువంటి సంకుచిత నుంచి బయటపడాలి. ఉండడంలో తప్పు లేదు. మరి అత్యంత స్వార్థం, అతి స్వార్థం ఉంటే దుర్యోధనుడి గతి ఏమైంది? పతనమైనాడు. మొదటికే మోసం. ఒక రాజ్యము లేదు, అందరూ పోయినారు, నామరూపాలు లేకుండా. సమాజం కూడా అంతే, కుటుంబం కూడా అంతే. కుటుంబం అంటేనే ఏమిటి? స్వార్థం వదిలిపెట్టి అందరూ ఒకరి కోసం ఒకరు జీవించడమే కుటుంబం. అలా జీవించినప్పుడే ఆ కుటుంబం నిలుస్తుంది, చక్కగా మంచి పేరు తెచ్చుకుంటుంది సమాజంలో. నేను, నాది అనుకుంటూ ఉన్నారనుకోండి కుటుంబంలో ఒకళ్ళకొకళ్ళు, ఆ కుటుంబంలో సఖ్యత ఉండదు. లేకపోవడం వల్ల ఆ కుటుంబం రాణించదు. 10 మందిలో 4 రాణించలేరు. ఎప్పుడు ఒకే తాటి మీద ఉంటారో కుటుంబంలో, 4 40 ఉన్నా ఒకే తాటి మీద ఉండాలి, ఒకే మాట. అలా ఉన్నప్పుడు ఆ కుటుంబం మంచి పేరు తెచ్చుకుంటుంది. అలాంటి కుటుంబాలు కలిసినప్పుడే సమాజం అవుతుంది. దేశభక్తి అని కూడా అన్నారు దాన్ని. రాష్ట్రభక్తి, పితృభక్తి, తండ్రి మీద భక్తి, తల్లి మీద భక్తి, మాతృభక్తి, దైవభక్తి, గురుభక్తి, దేశభక్తి, ఇవన్నీ ఉండాలి అంటే మనలో సంకుచితం ఉండకూడదు, స్వార్థం ఉండకూడదు. అందుకని మనం పాండవుల నుంచి ఏం నేర్చుకోవాలి, కౌరవుల నుంచి ఏం నేర్చుకోకూడదు, తెలుసుకోవడానికి ఈ ఉపాధ్యాతం. నేర్చుకునేవాడికి, తెలుసుకోవాలనుకునేవాడికి ప్రతి నిమిషము ఏదో ఒకటి తెలుస్తూనే ఉంటుంది. తెలుసుకోవాలని జిజ్ఞాస లేని వాడికి ఏ విషయాల నుంచి తెలుసుకోలేడు, అవునా? కనుక మనం ఏం చేస్తున్నాం చూడండి, ఒక్కొక్క మాటలో నుంచి మనం దాని యొక్క అంతరార్థాన్ని తీసుకొని మన మనస్సుని అభివృద్ధి చేసుకోవడానికి దానికి ఎలా సన్మార్గంలో పెట్టగలుగుతాము అనేది ప్రయత్నం చేస్తున్నాం మనం. ఇలా చేయగలిగితే మనకు ఈ యొక్క భగవద్గీత ప్రయోజనం పరిపూర్ణంగా లభిస్తుంది. లేకపోతే శ్లోకాలు శ్లోకాలే నేను నేనుగానే ఉంటాను, అంతే కదా. శ్లోకాలు శ్లోకాలుగానే ఉంటాయి పుస్తకంలో, కాకపోతే కళ్ళకు అద్దుకొని అక్కడ పెడతాను. అలా కాకుండా ప్రతి మాట వెనకాల ఉన్నటువంటి దాని యొక్క సారాన్ని మనం బయటికి తీసి దాన్ని ఎలా మలుచుకోవాలి అనేటటువంటి గ్రహించాలి. చూసారా, మమ అన్న వార్తలో ఎంత దాగి ఉన్నదో. నా సైన్యం అన్నాడు, నా యొక్క సైన్యం అన్నాడు. అదే మన సైన్యం అంటే ద్రోణాచార్యుడికి ఎంత ఆనందంగా ఉండేది. అక్కడే తెలిసిపోతుంది స్వార్థం, అహంకారం. మన ఇంట్లో కూడా పిల్లలు మాట్లాడేటప్పుడు మనది అనేటటువంటి మాటే రావాలి, కానీ నాది అనే మాట రాకూడదు. నాది అని వచ్చింది అంటే వాళ్ళు ఇంకా పెరిగి తర్వాత తర్వాత స్వార్థపరులు అవుతారు. స్వార్థంతో ఉన్నవాడికి తనకు తానకి సుఖం ఉండదు, వాడి వల్ల ఎవరికీ సుఖం ఉండదు. స్వార్థపరుడికి తనకు తానుగా సుఖంగా ఉండలేడు, అతని వల్ల ఎవరికీ సుఖం ఉండదు. కనుక మమ సైన్యస్య తాన్ సైన్యార్థం బ్రవీమి తే, మీకు వారికి జ్ఞాపకం చేస్తున్నాను. సంజ్ఞార్థం అంటే వారి జ్ఞాపకము కొరకు. మీకు తెలుసు వారందరూ ఎవరెవరో, కానీ ఇప్పుడు ఈ యుద్ధ భూమిలో ఇక్కడ వారిని మీకు జ్ఞాపకము కొరకు చెప్పుచున్నాను. బ్రవీమి చెప్పుచున్నాను, చెప్తున్నాను. వారిని మీకు పరిచయం చేస్తున్నట్లుగా చెప్తున్నాను అన్నాడు. తర్వాత శ్లోకం 8వ శ్లోకం. భవాన్ భీష్మశ్చ కర్ణశ్చ కృపశ్చ సమితిం జయః అశ్వత్థామా వికర్ణశ్చ సౌమదత్తి తథైవ చ. ఈ 8వ శ్లోకంలో చివరి పదం తథైవ చ అనే చోట కొన్ని పుస్తకాల్లో జయద్రథ అని కూడా ఉండవచ్చు. కొన్ని పుస్తకాల్లో జయద్రథ అని ఉంటుంది, కొన్ని పుస్తకాల్లో తథైవ చ అని ఉంటుంది. భవాన్ ఎలా పరిచయం చేస్తున్నాడు చూడండి దుర్యోధనుడు. నా సైన్యంలో ఎవరెవరు ఉన్నారో తెలుసా? మీరున్నారు. మీరున్నారంటే భవాన్, మీరు భీష్ముడు అని చెప్పుకొస్తున్నాడు. మీరున్నారు నా సైన్యంలో, నా సైన్యంలో మీరున్నారు అంటే గురువు గారి దగ్గర ఎలా మాట్లాడుతున్నాడో చూడండి. నా సైన్యంలో మీరున్నారు భవాన్. తర్వాత భీష్మ గాంగేయ, గాంగేయుడు, గంగాపుత్రుడు భీష్ముడు. ఆయనకి భీష్మ అని ఎందుకు పేరు వచ్చిందంటే ఆ ప్రతిజ్ఞ, భయంకరమైనటువంటి ప్రతిజ్ఞ చేశాడు గనక భీ అంటే భయం. వాళ్ళ నాన్నకి శంతనుడికి ప్రతిజ్ఞ చేశాడు, నేను వివాహం చేసుకోను, ఆ జన్మ బ్రహ్మచారిగా ఉంటాను అని ప్రతిజ్ఞ చేసినప్పుడు అందరు ఆశ్చర్యపోయినారు, దేవతలందరూ కూడా ఆశ్చర్యపోయినారు. క్షత్రియుడయ్యుండి వివాహమే చేసుకోకుండా ఉంటాను అంటే ఆ ప్రతిజ్ఞ భయంకరమైన ప్రతిజ్ఞ. అది ఎట్టి పరిస్థితుల్లోనూ నేను వివాహం చేసుకోను, అన్నప్పుడు అటువంటి ప్రతిజ్ఞ చేశాడు కనుక గాంగేయుడికి భీష్మ అని పేరు వచ్చింది. భీష్ముడు ఉన్నాడు నా సైన్యంలో, భీష్మ పితామహ. తర్వాత కర్ణ, అంతేకాదు భీష్ముడికి ఆ పేరు ఎందుకు వచ్చిందంటే బిభేతి జనాన్ ఇది భీష్మ. భీష్ముడు రణరంగంలోకి వస్తున్నాడంటేనే భయం అందరికి. పరశురాముడంతటి వాడితో యుద్ధం చేశాడు భీష్ముడు. భీష్ముడు ఎవడు ఎవరు ఓడించలేరు, చాలా బలవంతుడు కనుక ఆయన పేరు భీష్మ అని రావడానికి కారణం అదే. ఆయన చూస్తేనే భయపడతారు అందరు, అలా అని భీష్మ అనే పేరు వచ్చింది. ఇంకా ఎవరున్నారు, కర్ణ, కుంతిపుత్రుడైనటువంటి మొదటి పుత్రుడైనటువంటి కర్ణుడు. కర్ణుడికి తెలియదు తాను కుంతిపుత్రుడినని. ఆ కర్ణుడు కూడా దుర్యోధనుడు కూడా తెలియదు. ఆ కర్ణుడు మన వైపే ఉన్నాడు కర్ణుడు. తర్వాత కృపాచార్యుడు, కర్ణుడి కథ అంతా తెలుసు కదా మీకు, చాలా గొప్పవాడు, ఎన్నో అస్త్రాలు శస్త్రాలన్నీ సంపాదించుకున్నాడు, పుట్టడంతోనే కవచంతో పుట్టాడు. తర్వాత దేవతల యొక్క వరాలన్నీ ఉన్నాయి, కానీ శాపం వల్ల అన్ని మర్చిపోతాడు యుద్ధంలో. అటువంటి కర్ణుడు ఉన్నాడు. చాలా అర్జునుడికి సమానం ఎవరంటే కర్ణుడే. అర్జునుడికి సమానంగా యుద్ధం చేయగలిగిన వాడు ఒక్కడే ఒక్కడున్నాడు కౌరవుల్లో. భీష్ముడున్నాడు, ద్రోణాచార్యుడున్నారు, వారంతా పెద్దవాళ్ళు గురువులు. అర్జునుడికి వయసుకి కొంచెం సమానంగా ఉన్నవాడు సోదరుడే కదా, పెద్దవాడైనప్పటికీ కూడా అంత సమానంగా యుద్ధం చేయగలిగిన వాడు కర్ణుడే. అందుకనే కుంతీదేవి యుద్ధ సమయంలో కృష్ణుడు చెప్పాడు కర్ణుడిని మన వైపు తీసుకురావాలి అని. కృష్ణుడికి తెలుసు కర్ణుడు కుంతీదేవి పుత్రుడని, కృష్ణుడికి తెలుసు కుంతీదేవికి తెలుసు, మరెవరికి తెలియదు, పాండవులకు కూడా తెలియదు. అప్పుడు కృష్ణుడు కుంతీదేవితో చెప్పాడు, నీకొక్క కొడుకే కర్ణుడు తన సోదరులతో పాండవులతో యుద్ధం చేయబోతున్నాడు. తన సొంత సోదరులను చంపడానికి అస్త్రం శస్త్రాలను ఉపయోగించబోతున్నాడు. ఇదే సమయం, నువ్వు వెళ్ళి ఆ కర్ణుడితో చెప్పు ఏమని, నువ్వు నా పుత్రుడివే, నువ్వు నీ సోదరులతో చేరవలసినది అని చెప్పి అడగవలసింది అని చెప్పి కుంతీదేవిని పంపిస్తాడు కృష్ణ పరమాత్మ. అప్పుడు తెలుస్తుంది యుధిష్ఠిరుడికి తెలియాలి కదా, చెప్పకూడదుకుండా ఉండకూడదు, పెద్ద కొడుకు కదా. అప్పుడు యుధిష్ఠిరుడికి తెలుస్తుంది ఈ విషయం, ఇలా కర్ణుడు నా సోదరుడే అని తెలుస్తుంది. కుంతీదేవి వెళ్ళి అడుగుతుంది, నాయన నువ్వు నా పుత్రుడివే, నువ్వు కుంతీపుత్రుడివే కాని రాధేయుడి కాదు, పెంచిన తల్లి రాధ, భాగవతంలో వచ్చే రాధ కాదు, వేరే రాధ. నువ్వు రాధేయుడివి కాదు, కర్ణుడివి కాదు, పుట్టేటప్పుడే కర్ణ కుండలాలతో పుడతాడు అందుకని కర్ణ అని పేరు. సూర్యుడి అంశ కదా కర్ణుడు, కుండలాలు ఉంటాయి పుట్టేటప్పుడే, మన పిల్లలకు తర్వాత పుట్టిస్తాం, కర్ణుడికి పుట్టేటప్పుడే ఉండడం వల్ల అందుకని ఆయనకి ఆ పేరు వచ్చింది కర్ణుడు అని పేరు, కర్ణ. అప్పుడు కుంతీదేవి అడిగినప్పుడు, అమ్మా నేను ఇంతవరకు కౌరవులకే మాట ఇచ్చున్నాను, ఇప్పుడు మాట తప్పలేను అన్నాడు కర్ణుడు. నేను మాట తప్పలేను, నువ్వు రమ్మంటున్నావని చెప్పి నేను పాండవులతో వచ్చి చేరలేను ఇప్పుడు, కానీ నీకు ఒక వాగ్దానం చేస్తాను. ఏమిటి అంటే నీకు ఐదుగురు పుత్రులు ఉండాలి ఇప్పుడు, అంతే కదా, నేను పాండవులతో యుద్ధం చేయకూడదు, పాండవులందరూ అలాగే ఉండాలి, పంచపాండవులు ఎప్పుడు అలాగే ఉండాలనే కదా నీ కోరిక. నేను ఒక వాగ్దానం చేస్తాను నీకు, ఏమిటంటే నేను యుద్ధంలో పాండవుల మీద యుద్ధం చేసేటప్పుడు పాండవులలో ఒక్కడిని మాత్రమే చంపడానికి నేను నిర్ణయించుకున్నాను, అర్జునుణ్ణి మాత్రమే చంపుతాను, మిగతా పాండవులని యుధిష్ఠిరుని గాని భీముణ్ణి గాని నకులుణ్ణి గాని సహదేవుణ్ణి గాని అంటనంటే అంటను, అర్జునుడితో మాత్రమే యుద్ధం చేస్తాను. నేను తప్ప అర్జునుణ్ణి ఓడించేవాళ్ళెవరూ లేరు కౌరవుల్లో, అర్జునుడు తప్ప నన్ను ఓడించేవాడెవరూ లేరు పాండవుల్లో. కనుక నేను యుద్ధం చేస్తే, నేను కనుక అర్జునుని చంపితే, అర్జునుడు పోతే నాతో కలిపి నీకు పంచపాండవులు ఉంటారు. ఒకవేళ అర్జునుడు గనక నన్ను చంపితే, నేను చనిపోతే అర్జునుడితో నీకు పంచపాండవులు ఉంటారు. నువ్వు ఎప్పటికీ పంచపాండవుల తల్లివే అన్నాడు. చూడండి, ఆ తల్లి వచ్చి అడిగినప్పుడు కాదను లేక అటు అటువైపు వెళ్ళను లేక మనస్సు ఎంత క్షోభ అనుభవించి ఉంటుంది కర్ణుడికి. తన సొంత సోదరులు అప్పుడే తెలిసింది కర్ణుడికి, పాండవులు తన సోదరులని. నన్ను నా సోదరులతోనా నేను యుద్ధం చేయబోతున్నాను అని అనిపించింది. అప్పుడు కర్ణుడు ఆ టైంకి ఆ క్షణంలో ఆ నిర్ణయం తీసుకున్నాడు, నేను అర్జునుణ్ణి చంపితే నేను జీవించి ఉంటాను, నాతో కలిసి పంచపాండవులు, నువ్వు ఎప్పటికీ పంచపాండవుల తల్లివే. అర్జునుడు కనుక నన్ను చంపితే అర్జునుడితో కలిసి నీకెప్పుడు పంచపాండవులు ఉంటారు, నువ్వు పంచపాండవుల తల్లివే అన్నాడు. ఇప్పుడు ఆవిడకి సంతోషమా దుఃఖమా చెప్పండి. ఒకవైపు సంతోషం, ఒకవైపు దుఃఖం. అటువంటి కర్ణుడు ఉన్నాడు నా వైపు అని చెప్తున్నాడు దుర్యోధనుడు. అంతేకాదు కృపః సమితింజయః, కృపాచార్యుడు. సమితింజయ అంటే సమితి అంటే యుద్ధము, జయ అంటే జయించేవాడు, ఎప్పటికీ యుద్ధమునందు జయించువాడు, ఎన్నటికీ యుద్ధమునందు ఓడిపోవడం అనేటువంటిది లేదు, ఎప్పుడూ జయముతో యుద్ధంలో వెనక్కి వచ్చేవాడే కాని అపజయాన్ని పొందేవాడు కాదు అని అర్థం. సమితింజయ కృపః, కృపాచార్యుడు అని అర్థం. సమితి అంటే సంగ్రామం, సమితి అంటే సంగ్రామం, యుద్ధం. తర్వాత ఇంకెవరున్నారు? అశ్వత్థామ. అశ్వ అంటే గుర్రం, ధామ అంటే శక్తి, శక్తివంతమైనటువంటి. గుర్రానికి చాలా శక్తి ఎక్కువ, హార్స్ పవర్ అంటారు. చూసారా టూ వీలర్కి, వీటన్నిటికి హార్స్ పవర్ ఎంత అని అడుగుతారు. హార్స్ పవర్ ఎందుకంటే ఎలిఫెంట్ పవర్ అన్నట్టు కదా, కౌ పవర్ అన్నట్టు కదా, ఎందుకు హార్స్ పవర్ అంటారంటే గుర్రానికి అంత శక్తి ఉంటుందట. అటువంటి శక్తి కలిగినటువంటి వాడు కనుక అశ్వత్థామ అని పేరు. ద్రోణాచార్యుడి పుత్రుడు అశ్వత్థామ. వికర్ణ, నా తమ్ముడకు వికర్ణుడు, దుర్యోధనుడి తమ్ముడు వికర్ణుడు. ఈ వికర్ణుడు ఒక్కడే మంచివాడు కొంచెం కౌరవుల వైపు. అటువైపు రామాయణంలో రావణుడి సోదరుడు విభీషణుడు ఉన్నట్లుగానే ఇటువైపు కౌరవుల మధ్యలో వికర్ణుడు ఒక్కడే, మిగతా అందరూ కూడా దుష్ట మనస్సు కలిగిన వాళ్ళు. అందుకని వికర్ణుడు అంటే కూడా ఒక్కొక్కసారి దుర్యోధనుడికి కోపం. ద్రౌపదిని అవమానించేటప్పుడు వికర్ణుడు దుర్యోధను తూలనాడాడు అట్లా చెయ్యొద్దు అని. అటువంటి వికర్ణుడు నా తమ్ముడు ఉన్నాడు మన వైపు. తథా ఏవచ సౌమదత్తి. సౌమదత్తి అంటే సోమదత్తుడు యొక్క పుత్రుడు సౌమదత్తి, భూరిశ్రవుడు అని అర్థం. సౌమదత్తి నా వైపే ఉన్నాడు అని అర్థం. తథా ఏవ అంటే ఆ విధంగానే అనేక మంది ఉన్నారు, లేక జయద్రథుడు కూడా ఇటువైపే ఉన్నాడు. తర్వాత శ్లోకం 9వ శ్లోకం. అన్యే చ బహవ శూరాః మదర్థే త్యక్త జీవితాః నానా శస్త్ర ప్రహరణాః సర్వే యుద్ధ విశారదాః. బహవః అన్యే, ఇంకా మరెంతమందో ఉన్నారు, బహవహ అంటే చాలా మంది, శల్య, కృతవర్మ ఇంకా చాలా మంది, బహవహ అన్ని ఇతరులు తదితరులు, శూరాహ శూరులైనటువంటి వాళ్ళు, మామూలుగా ఉండేవాళ్ళు కాదు, యుద్ధంలోకి మామూలు వాళ్ళు ఎందుకండి, యుద్ధరంగంలో శూరులే కదా కావాలి, వీర శూరులు కావాలి కనుక శూరాహ. వాళ్ళందరూ ఎవరండి, త్యక్త జీవితాహ, నా కోసం వాళ్ళ జీవితాన్నే త్యాగం చేసి వచ్చారు. ఇక్కడ రెండు అర్థాలు చెప్తారు మధుసూదన సరస్వతి. త్యక్త జీవితాహ అంటే చనిపోవడానికి సిద్ధపడి వచ్చారు, చనిపోబోతున్నారు. త్యక్త జీవితాహ, వాళ్ళకి తెలుసు దుర్యోధనుడు ఎట్లాగో ఓడిపోతాడని తెలుసు వాళ్ళకి. ఎందుకంటే కృష్ణ పరమాత్మ అటు ఉంటే ఇంకా దుర్యోధనుడు ఎట్లా గెలుస్తాడండి. అయినా కూడా దుర్యోధనుడి కోసం వచ్చారు యుద్ధరంగానికి. త్యక్త జీవితాహ అంటే నా కోసం వారి ప్రాణాలని వదిలిపెట్టడానికి సిద్ధపడి వచ్చారు. మదర్థే, నా కొరకు అన్నాడు. చూసారా, అది ఇక్కడ కూడా మదర్థే, నా కోసం వచ్చారు అని అంటాడే గాని ఈ యొక్క కురు వంశాన్ని రక్షించడానికి వచ్చాడని చెప్పి అన్నాడా? మదర్థే అంటే నా కొరకే వచ్చారు వాళ్ళు. ఇక్కడ తెలుస్తుంది స్వార్థం. అందుకని మనకు చిన్నప్పటి నుంచే పిల్లలకి పంచుకోవడం, ఇతరులతో పంచుకోవడం నేర్పాలి. ఏది ఉన్నా సరే అన్నయ్యతోనో చెల్లెలతోనో స్నేహితులతోనో మిగతా పిల్లలతో పంచుకోవడం, అని పంచు ముందు తర్వాత నువ్వు తీసుకో అనేటటువంటి అలవాటు చెయ్యాలి. చిన్నా బొజ్జకు శ్రీరామ రక్ష, అట్లా కాకూడదు. చిన్నా బొజ్జకు శ్రీరామ రక్ష అంటే నేను తింటే చాలు అని, అట్లా పెరిగిన వాడు దుర్యోధనుడు. తల్లి గాంధారి కళ్ళు ఉన్నా కూడా కళ్ళు కట్టేసుకున్నది. ధృతరాష్ట్రుడికి కళ్ళు లేవు కదా, నా భర్త లోకాన్ని చూడనప్పుడు నేను మాత్రం ఎందుకు చూడడం, ఆయన ఈ భోగాలని ఈ ప్రపంచాన్ని చూడనప్పుడు నాకు మాత్రం ఎందుకు ఈ ప్రపంచం అని చెప్పి ఉన్న కళ్ళు కనపడకుండా ఆవిడ గుడ్డగట్టేసుకుంది. అది గొప్ప అనుకున్నది ఆవిడ, కానీ అది వికటమై కూర్చుంది. తర్వాత తల్లి తండ్రి దృష్టి పిల్లల మీద పడాలి, మాట్లాడేటప్పుడు వాళ్ళ కళ్ళల్లోకి చూసి మాట్లాడాలి, అంతేగాని చూరు చూస్తూ ఎక్కడో మాట్లాడకూడదు, దూలాలను చూస్తూ మాట్లాడకూడదు. పిల్లలతో పిల్లలతో మాట్లాడేటప్పుడు కళ్ళ చూసి మాట్లాడాలి. కళ్ళు భాషను తెలుపుతాయి, మన మనస్సును తెలుపుతుంది కన్ను. అలాంటి భాగ్యం కౌరవులకి దొరకలేదు. తండ్రి కళ్ళు లేని వాడవడం వల్ల తండ్రి కళ్ళతో చూసి మాట్లాడలేడు పిల్లలతో, కళ్ళుండి కూడా తల్లి పిల్లలతో చూసి మాట్లాడకుండా చేసుకున్నది. అలా ఉండడం వల్ల వాళ్ళు పిల్లల్ని సరిగా పెంచలేకపోవడం వల్ల ఎలా పెరిగారు కౌరవులు, దుష్ట చతుష్టయమైనారు వీళ్ళిక్కడ. దుర్యోధనుడు, దుశ్శాసనుడు, శకుని, కర్ణ కలిస్తే దుష్ట చతుష్టయం, పలకడమే కష్టం. దుష్ట చతుష్టయం. మిగతా కౌరవులందరూ కూడా వీళ్ళకి సహకారం చేస్తూ ఉంటారు. కనుక తల్లి తండ్రి ఆలన పాలన చూడాలి అంటే తల్లి తండ్రి కళ్ళు ముఖ్యం, చాలా ముఖ్యం. అప్పుడు గాంధారి ఏం చేసి ఉండాలి, తండ్రికి ఎట్లాగో కళ్ళు లేవు, ఆయన కళ్ళు కూడా నా కళ్ళుగానే చేసుకొని నేను పిల్లల్ని పెంచాలి అని అనుకుని ఉండాలి కదా గాంధారి. నా పిల్లలు తండ్రి చూపు లేని తండ్రి అనేటువంటి అనామకులు కాకూడదు, నా కళ్ళే ఆయన కళ్ళుగా కూడా చేసి నాలుగు కళ్ళుగా. అదేదో సినిమాలో ఒక పాట కూడా ఉంది, నా కళ్ళు నీవిగా చేసుకుని చూడు అన్నాను భార్యని. శిలలపై శిల్పాలు చెక్కిన ఒక సినిమా పాట, భార్య అంధురాలు కళ్ళు లేవు, భర్త అన్ని చూపిస్తున్నాడు ప్రదేశాలు, చూపిస్తున్నప్పుడు ఏం చెప్పాడు భార్య చూడలేనప్పుడు ఏం చెప్పాలి, నువ్వు నా కళ్ళు చేసుకొని నా కళ్ళతో నువ్వు చూడన్నాడు. అంతేగాని ఈయన కూడా కళ్ళకి గుడ్డ కట్టుకున్నాడా? అట్లాగే ఊరికి చెప్తున్నా ఉదాహరణకి. గాంధారి అలా చేస్తూ ఉంటే కౌరవులు అలా అయ్యేవారు కాదు. కళ్ళు మనం కళ్ళతో చూస్తుండే మన పిల్లలు చెప్పిన మాట వినకుండా మనకు తెలియకుండా ఎన్నో చేస్తున్నారు. ఇంకా మన కళ్ళతో చూడకపోతే వాళ్ళు ఏమైనా చేస్తారు కదా, అదే కదా చేశారు కౌరవులు. ఇక్కడ సూక్ష్మాన్ని గ్రహించారా ఇప్పుడు? అది గాంధారి కళ్ళు శక్తి. అంత శక్తి అంటే కళ్ళు తెరిస్తే ఏదైనా సరే భస్మం అయిపోతుంది, అంత శక్తి వచ్చింది ఆ కళ్ళలోకి. కానీ ఏమైంది పాపం? వంశం మొత్తం నశించిపోయింది ఒక్క చిన్న తప్పిదం వల్ల. కనుక తల్లికి తండ్రికి ఎంత బాధ్యత ఉన్నదంటే పిల్లల మీద, వాళ్ళని మన సమాజానికి రక్షకులుగా ఇవ్వాలి కానీ భక్షకులుగా ఇవ్వకూడదు. మన పిల్లలు సమాజం కోసం జీవించాలి, సమాజాన్ని రక్షించే వాళ్ళుగా ఉండాలి కానీ సమాజానికి హాని చేసే వాళ్ళుగా కాకూడదు. అలా అయినారు అంటే తల్లి తండ్రే బాధ్యులు. ఆ విషయాన్ని మనం మర్చిపోకూడదు. పిల్లల్ని ఏం చదివించామా, ఎన్ని డిగ్రీలు సంపాదించుకున్నారా, ఏ ఆఫీస్కి వెళుతున్నారా అని కాదు ముఖ్యం. సక్రమ మార్గంలో ఎంత నీతి నిజాయితీగా 10 మందికి మంచి చేస్తూ సమాజానికి మంచి చేస్తూ జీవిస్తున్నారా అనేది ముఖ్యం. కానీ ఎంత ధనం వెనకేసుకున్నాడా మా అబ్బాయి, ఇల్లు కట్టాడా లేదా, ఇంకా ఇట్లాంటివన్నీ పిల్లల్ని ప్రోత్సహించనే కూడదు. వాడు నిజాయితీగా ఉంటున్నాడా లేదా అది మనకు కావాల్సింది. అదే చూడాలి. కానీ పిల్లల్లో మనం జీతం పెరిగిందా నీకు ఏమన్నా, 6 నెలలు అయింది కదా ఉద్యోగంలో చేరి అని తల్లి అడిగితే వాడి మనసు ఎటుపోతుంది? తల్లి తండ్రే బాగా సంపాదించుకో, బ్యాంకులో లోన్ తీసుకో, ఇల్లు కట్టుకో, ఇట్లాంటివన్నీ మనం ప్రోత్సహిస్తూ ఉంటే ఇవన్నీ ప్రోత్సహించకుండానే మనిషి మనసులో సహజంగా ఉంటాయి. ఏది స్వార్థం, డబ్బు సంపాదించుకోవాలి, కూడబెట్టుకోవాలి, చేయాలని చెప్పి మనం చెప్పక్కర్లా. ఈ పుట్టుకతోనే వస్తాయి మనిషికి. అటువంటి వాటిని మనం జాగ్రత్తగా చూస్తూ వాళ్ళని అటువైపు పరిగెత్తనివ్వకుండా చేయవలసిన తల్లిదండ్రులు ఏం చేస్తున్నారు? ప్రమోషన్ వచ్చిందా, ట్రాన్స్ఫర్ వద్దని చెప్పు, ఇక్కడే ఉండు, మనం ఎక్కడికి వెళ్ళవాకు, ఇట్లాంటివన్నీ నేర్పుదాం పిల్లలకి. లీవులన్నీ వాడుకో, వృధా చేసుకోవాకు. చూడండి ఎంత చక్కగా బోధిస్తాము మనం పిల్లలకి. అందుకని లోన్లు తీసుకో, ఇల్లు కట్టుకో, అన్ని గవర్నమెంట్ ఇచ్చేవన్నీ వాడుకో. కనుక ఇట్లాంటి ఆలోచనతో పిల్లల్ని ప్రేరేపించకూడదు మనం. అలా ప్రేరేపించినప్పుడు వాళ్ళు ఆధ్యాత్మికతకి దూరం అయిపోతారు. ఆధ్యాత్మికత అంటే భగవంతుడు ఆరాధన, భగవత్ చింతన, పాప భయం, పాపకర్మలు చేస్తే వచ్చే భయం, ఇవన్నీ పోతాయి వాళ్ళల్లో. పోయి ఒక పశువులాగా భోగాలలో ఓలలాడుతూ ఉంటారే కానీ వాళ్ళకి బంగ్లాలు కట్టుకుంటారు, సుఖ సౌఖ్యాలతో తులతూగుతారే కానీ వాళ్లలో ఒక ధర్మము, ఒక నీతి, ఒక నిజాయితీ, భగవంతుడు, పాపభీతి, పుణ్యపాపాలు ఇవన్నీ వాళ్లల్లో రావు. కనుక మనం పిల్లల్ని పెంచడంలో చాలా జాగ్రత్తగా ఉండాలి తల్లిదండ్రులు. మొక్కై వంగనిది అన్ని తెలుసు మనకు, మొక్కై వంగనిది మానై వంగున అన్నారు. అందుకని చిన్నప్పుడే వాళ్ళని దాసవత్ దశవర్షాణి, రాజవత్ పంచవర్షాణి, పిల్లల్ని ఎలా పెంచాలి తెలియదండి, కాస్త చెప్తారా? మీకు నడకూడదు, పుట్టడానికి ముందే నేర్చుకోవాలి ఇవన్నీ. పిల్లల్ని కనడానికి ముందే పిల్లల్ని ఎలా పెంచాలో తెలుసుకొని మరీ కనాలి. ఎలా పెంచాలండి, ఎవరు చెప్పలేదండి అనాలి. నువ్వు అడిగితే కదా చెప్తారు. మన శాస్త్రం చెప్తుంది ఒక శ్లోకంలో, ఒక్క శ్లోకంలో చెప్పేస్తుంది పిల్లల్ని ఎలా పెంచాలి, హౌ టు బ్రింగ్ అప్ యువర్ చిల్డ్రన్ అన్నారు. ఏముందండి, వాళ్ళకి బట్టలు కొనిస్తుంటే చదువు పెట్టి అన్నం పెడితే చాలు, వాళ్ళే పెరుగుతారన్నాడు. అది నువ్వే చేయక్కర్లేదు, పశుపక్ష్యాదులు కూడా చేస్తున్నాయి. అవి అన్నం ఇస్తున్నాయి, గూడు కట్టినాయి, రక్షిస్తున్నాయి. అట్లా కాదు, రాజవత్ పంచవర్షాణి, పిల్లల్ని పుట్టినప్పటి నుంచి 5 ఏళ్ళు వచ్చే వరకు రాజాలాగా చూసుకోవాలిట. రాజవత్ పంచవర్షాణి, 5వ ఏడు వచ్చే వరకు రాజా 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 అని చెప్పి వాడికి బంగారం స్పూన్తో అన్ని పెట్టి వాడికి అడిగిందల్లా కొనివ్వాలి. వాడు వీపు మీద ఎక్కించుకొని ఆడించాలి, వాడి తల మీద ఎక్కిన ఆడతానంటే ఆడమనాలి. రాజా కదా, రాజా రాజా కన్నా కన్నా అని చెప్పి వాళ్ళని అలా పెంచాలి. అట్లా పెంచితేనే వాళ్ళకి ఆరోగ్యం. అలా పెంచిన తర్వాత 5వ ఏడు వచ్చేసింది, అయిపోయింది. 6వ ఏట ప్రవేశించాడు, 6వ సంవత్సరం వచ్చింది. ఇంకా అక్కడి నుంచి రాజా కాదు, దాస. 6 నుంచి 15 ఏళ్ల వరకు దాసవత్ దశవర్షాణి. 5వ 7 దాటిన తర్వాత 15 ఏళ్ల వరకు ఎన్ని సంవత్సరాలండి? 10 సంవత్సరాలు. ఎలా చూడాలిట? దాసవత్. దాస అంటే ఏమిటి? పనివాళ్ళలాగా. పనివాళ్ళకి ఏం చెప్తాం మనం? ఏ ఆ పని చెయ్యి, ఈ పని చెయ్యి, అక్కడికి వెళ్ళు, అది తీసుకురా, ఇది తీసుకురా అని చెప్తామా? లేదా ఆజ్ఞిస్తాం, పనులన్నీ చేయిస్తాం. దాసవత్ దశవర్షాణి 10 సంవత్సరాలు. 15 ఏళ్ళు వచ్చే వరకు వాడిని బాగా ట్రైనింగ్ ఇవ్వాలి, మనం కష్టపడటం నేర్పాలి. మనం ఏం నేర్పుతున్నామండి ఇప్పుడు? ఒక్కడే అబ్బాయి అండి, వాడిని కష్టపెట్టడం నాకు ఇష్టమే లేదు. ఏం చేసావు చివరికి? ఎందుకు పనికిరాని వాడిగా చేస్తాం మనం. ఆ సమయంలో మనం వాళ్ళని కనుక కష్టపెట్టకపోతే వాళ్ళల్లో సోమరితనం, వాళ్ళల్లో ఒక వివేకత ఏమీ రావు. మన వాళ్ళు ఊరికే చెప్పారా ఇవన్నీ? నీకు ముద్దుల కొడుకే, ఒక్కడే కొడుకు, అందుకని చెప్పి పాడు చేస్తావా ఏమిటి? మనకు ఒక్కడే కొడుకైనా కూడా వాడి జీవితం బాగుపడాలి కదా. ముద్దుల గారాల పట్టి అంటుంటారు చూసారా తెలుగులో, ముద్దుల గారాల పట్టి. అట్లా ఈ రోజుల్లో అందరికీ ఒక అబ్బాయో ఒక అమ్మాయో కదా, అందరికీ ముద్దులే, ముద్దుల గారాల పట్టి అని చెప్పి వాళ్ళ జీవితాలు మనం నిజంగా వక్రీకరిస్తున్నాం మనం. తర్వాత వాళ్ళ జీవితాలు శోభిల్లేట్లుగా మనం చేయడంలా, వికసించేట్లు చేయడంలా. ఏదో డబ్బు సంపాదించుకొని వాడి కాళ్ళ మీద వాడు నిలబడితే అయిపోయింది అనుకుంటున్నాం మనం. అది కాదు జీవితం అంటే. దాసవత్ దశవర్షాణి, కష్టపడాలి వాడు. తర్వాత 15 ఏళ్ళు దాటిన తర్వాత మనమే చెప్పినట్లుగా వినాలని చెప్పి ఎదురు చూడకూడదు. వాళ్ళకి స్వతంత్రత వచ్చేస్తుంది, వాళ్ళు స్వతంత్రంగా ఆలోచించడం మొదలు పెడతారు. ఆగతే షోడశే వర్షే, 16వ 7 రాగానే, ఆగతే రాగానే ఏమిటి? షోడశే 16, వర్షే సంవత్సరాలు, 16 సంవత్సరాలు రాగానే పుత్రం మిత్రవదాచరేత్. పుత్రుణ్ణి గాని పుత్రికని గాని మిత్రుడిలాగా, మిత్రు స్నేహితురాలిలాగా చూడాలి, లేకపోతే మన పరువు పోతుంది. నువ్వేమిటి నాకు చెప్పేది అంటారు కదా, ఇచ్చి పుచ్చుకో, గౌరవం ఇవ్వు పుచ్చుకో అన్నారు. కానీ మనం ఏం చేస్తాం? నేను ఇంత కష్టపడి పెంచాను నిన్ను, నేను చెప్పినట్టు నువ్వు వినాలి, నేను దాల్సిన గీత దాటకూడదు అంటే అలాగే లేమ్మా అని మన ముందు చెప్తారు, తర్వాత చేస్తారు. అది సహజం. అందుకని మన వాళ్ళు చెప్పారు, ఆ 15 ఏళ్ల లోపలే నువ్వు చెప్పవలసిందంతా చెప్పు, తర్వాత వాళ్ళు అటు ఇటు ఎటు పోయినా కూడా తప్పుడు మార్గంలో పోవడానికి ఛాన్సే ఉండదు, ఒకవేళ పోయినా కూడా వచ్చేస్తారు మళ్ళీ. అది విషయం. ఇంత ఉన్నదండి ఒక శ్లోకంలో. రాజవత్ పంచవర్షాణి, దాసవత్ దశవర్షాణి, ఆగతే షోడశే వర్షే, పుత్రం మిత్రవదాచరేత్. ఏమండి మేమంతా పెంచేసామండి, అయిపోయింది మా పిల్లల్ని అంటారు. మా మనవరాళ్ళని మనవాళ్ళని పెంచుతామండి అంటారు. నీ మనవరాళ్ళ మీద మనవాళ్ళ మీద నీకేం హక్కు లేదు. చాలా మంది పాపం గీతా క్లాసులకి అంతా వచ్చిన తర్వాత, అయ్యయ్యో మా పిల్లలకి ఇవన్నీ చెప్పలేదండి, కనుక మనవాళ్ళకి మనవరాళ్ళకి చెప్తామన్న. ఎవరండి ఇస్తారు మనవాళ్ళని మనవరాళ్ళకి? మీకు వాళ్ళ పిల్లల్ని వాళ్ళకి ఇష్టమైనట్లుగా పెంచుకుంటారు. మీ పిల్లల్ని మీకు ఇష్టమైనట్లుగా పెంచుకున్నారా లేదా? ఇది చూడండి ఎంత సూక్ష్మం ఉందో ఇందులో. ఇదంతా ఎందుకు చెప్తున్నారంటే, గాంధారి కళ్ళకి ఆ యొక్క కట్టు కట్టడం వల్ల వచ్చిన కథ ఇదంతా. చూసారా ఎంత ఉన్నదో ఒక్క విషయం. కనుక ఎంతమంది తల్లిదండ్రులకి వాళ్ళ పిల్లల వల్ల ఆనందం, సుఖం, ఉన్నది అనేది చూడాలి. అబ్బాయి డబ్బులు ఇచ్చినంత మాత్రాన అమ్మ సుఖంగా ఉండలేదు. అబ్బాయి మెయిల్ పంపించినంత మాత్రాన, మనీ ఆర్డర్ పంపించినంత మాత్రాన తల్లి సుఖంగా ఉండలేదు. అమ్మ నువ్వు ఓల్డేజ్ హోమ్లో ఉండు, నీకు నెలకు 100,000 రూపాయలు ఇస్తానంటే ఏ తల్లి ఆనందంగా ఉంటుందండి? నాకు 100,000 కాదు, నువ్వు 10 రూపాయలు కూడా ఇవ్వద్దు, 1 రూపాయి కూడా వద్దు నాయన, ఓల్డేజ్ హోమ్లో మాత్రం వేయవాకు నన్ను అంటుంది తల్లి. చెట్టుకు కాయ భారమా అన్నాడు. కాయ చెట్టుకు భారం కాదు, కానీ తల్లి పిల్లలకు భారం అవుతుంది. కథ మారుతోంది, వద్దు దగ్గరికి రండి, యుద్ధానికి వద్దాం, యుద్ధ రంగానికి. సర్వే యుద్ధ విశారదాః, తర్వాత శ్లోకం 9వ శ్లోకంలో త్యక్త జీవితాః మదర్థే సర్వే, అంతేకాదు నానా శస్త్ర ప్రహరణాః యుద్ధ విశారదాః, ఈ ఉన్నటువంటి రాజులందరూ కూడా, నా కొరకు వచ్చిన వారందరూ కూడా అనేక శస్త్రాలలో ఆరితేరిన వాళ్ళు. నానా శస్త్ర అంటే అనేక శస్త్రాలను ప్రహరణాహ ఉపయోగించడంలో, ప్రయోగించడంలో. అస్త్రాలు శస్త్రాలు చెప్పాను పోయిన వారు. అస్త్రాలంటే ఏమిటి, శస్త్రాలంటే ఏమిటి? చేతిలో పట్టుకొని యుద్ధం చేస్తే శస్త్రం, చేతిలో నుంచి విసిరేస్తే అస్త్రం. మనం కూడా వాడుతుంటాం కదా అస్త్రాలు శస్త్రాలు ఇంట్లో. వాగ్ బాణాలు అంటుంటారు, చూసారా? వాగ్ బాణాలు, మాటలతోనే శస్త్రాలు ఉదురుతూ ఉంటారు, అస్త్రాలనే శస్త్రాలు. మనం అందులో నిపుణులం. ఓకే, యుద్ధ విశారదాహ, యుద్ధం చేయడంలో విశారదులు అంటే ఏమిటి, గొప్పవారు, ఆరితేరిన వాళ్ళు. తర్వాత శ్లోకం 10వ శ్లోకం, అపర్యాప్తం తదస్మాకం బలం భీష్మాభిరక్షితం పర్యాప్తమేతేషాం బలం భీమాభిరక్షితం. అర్జునుడు వాళ్ళ యొక్క కౌరవ సైన్యాన్నంతా చూసి అర్జునుడు ధైర్యంగా ఉన్నాడు. 11 అక్షోహిణుల సైన్యాన్ని చూసి ధైర్యంగా ఉన్నాడు. దుర్యోధనుడు 11 అక్షోహిణుల సైన్యం ఉండి 7 అక్షోహిణుల సైన్యాన్ని చూసి బేజారుపోయినాడు. బేజారు ఎత్తాడంటారు తెలుసారా, బేజారు అంటే తెలుసా, దిగాలు పడ్డాడు అని అర్థం, దిగులుతో అన్నాడు. ఇక్కడ ఈ శ్లోకంలో చెప్తున్నాడు ఏమని, అపర్యాప్తం తదస్మాకం బలం భీష్మాభిరక్షితం. హే ద్రోణాచార్య, మన బలం, మన సైన్య బలం అపర్యాప్తం, చాలదు. అపర్యాప్తం, పర్యాప్తం అంటే చాలు, అపర్యాప్తం అంటే చాలదు. దేనికి? ఈ బలం, ఈ బలం అంటే సైన్యం, బలం అంటే ఇక్కడ సైన్యం అని అర్థం. ఈ నా సైన్యం 11 అక్షౌహిణుల సైన్యం చాలదు. దేనికి? భీష్ముణ్ణి రక్షించడానికి. భీష్ముడు ఉన్నంతసేపు కౌరవుని ఎవ్వరూ తాకలేరు. భీష్ముడు ఉన్నంతసేపు ఏంటంటే, ఆయన హస్తినాపురాన్ని రక్షిస్తానన్నాడు కదా భీష్ముడు. హస్తినాపురం రక్షించడం అంటే ఏమిటి? కౌరవులను రక్షించడం. కనుక దుర్యోధనుడికి తెలుసు, భీష్ముడు ఉన్నంతసేపు మనకేమీ కాదు. ద్రోణాచార్యుడు చెప్తున్నాడు, ఈ సైన్యం చాలదు మనకు భీష్ముని రక్షించడానికి అని చెప్తున్నాడు. అపర్యాప్తం తద్ అస్మాకం బలం అంటే మన సైన్యం, నా సైన్యం, అస్మాకం అంటే మన సైన్యం, ఈ సైన్యం భీష్మాభిరక్షితం అంటే భీష్ముడి చేత రక్షింపబడుతున్నటువంటి ఈ సైన్యం అపర్యాప్తం, చాలదు. భీష్ముడే కదా కమాండర్ ఇన్ చీఫ్ అంటారు, సైన్యాధిపతి, సైన్యాధిపతి. భీష్మాభిరక్షితం అపర్యాప్తం, భీష్ముడి చేత రక్షింపబడుతున్నప్పటికీ కూడా ఇది చాలదు అని ఒక అర్థం. భీష్ముని రక్షించడానికి ఇది చాలదని కూడా ఒక అర్థం. ఇంకొక అర్థం ఏమిటో తెలుసా? అపర్యాప్తం అంటే అమితమైనటువంటిది అని అర్థం. మధుసూదన సరస్వతి 2 అర్థాలు ఇస్తారు ఇక్కడ. అసలే అర్థం కాకుండా ఉంటే ఆయన 2 అర్థాలు. అపర్యాప్తం అంటే అమితమైనటువంటిది, ఈ అమితమైనటువంటి 11 లక్షౌహిణులు పాండవుల సైన్యంతో పోలిస్తే ఎక్కువే కదా. అమితమైనటువంటి ఎక్కువైనటువంటి ఈ సైన్యం అపర్యాప్తమైనటువంటిది, భీష్ముడి చేత రక్షింపబడుతున్నటువంటి సైన్యం అంది అన్నాడు. అంటే మన సైన్యం చాలా తక్కువ అన్నాడు అనే భావనతో అయితే లోపల ఒక అయ్యో మా నేను ఓడిపోతానేమోనని భయం, అపనమ్మకం. ఎందుకంటే ధర్మం దుర్యోధనుడి వైపు లేదు కదా, అందుకని ఎంత సైన్యం ఉన్నా భయమే. కానీ పాండవులకి పర్యాప్తంతో ఇదం ఏతేషాం బలం, ఏతేషాం అంటే ఈ పాండవుల యొక్క సైన్యం పర్యాప్తం చాలు. ఎవరు? భీమాభిరక్షితం, నిద్రముఖం ఉన్నదే భీముడు. భీమాభిరక్షితం అంటే భీముడి చేత రక్షింపబడుతున్నటువంటి పాండవ సైన్యం. భీముడు ఎప్పుడు నిద్రపోతూనే ఉంటాడు కదండి, చాలాసేపు నిద్ర, ఎప్పుడు నిద్రయే వస్తుంటుంది, ఎందుకంటే అతిగా తినేవాడికి నిద్ర వస్తుంది. అంత నిద్రపోయేవాడైనా భీముడు చాలా మంచివాడు. ఆ భీముడి చేత రక్షింపబడుతున్నటువంటి ఈ సైన్యం పర్యాప్తం చాలు. 7 అక్షౌహిణుల సైన్యం అయినప్పటికీ వాళ్ళకి చాలు, భీముడి చేత రక్షింపబడుతున్నప్పటికీ నాకు ఇంత సైన్యం ఉన్నా చాలదు అన్నట్లు. అదే చెప్పాను ఇక్కడ కృష్ణుడి యొక్క శక్తి ఆధ్యాత్మిక శక్తి. ఈ సైన్యం శక్తి ఏమిటి? భౌతిక శక్తి, ప్రాపంచికమైనటువంటి శక్తే గాని భగవత్ శక్తి పాండవుల వైపు ఉన్నది, ఒకే శక్తి. అటువైపు కౌరవులకు లేదు ఆ శక్తి అన్నారు. భీమాభిరక్షితం పర్యాప్తం అపరిమితము అని అర్థం. అపరిమితం అంటే ఏమిటి? వాళ్ళకి ఆ సైన్యం చాలు, కృష్ణుడు ఉన్నాడు వాళ్ళ వైపు, మనకి ఇంత సైన్యం ఉండి కూడా ఏం ప్రయోజనం అని అనే ఉద్దేశంతో అన్నమాట. తర్వాత శ్లోకం వచ్చే వారం చూస్తాం. పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్చతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతిః. హరిః ఓం. శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం.